కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ మరొకసారి పేరు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఆదికాండము 6:5-8 నేను చదువుతాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీ బైబిల్ చూడవలసిందిగా కోరుచున్నాను. ఆదికాండము 6:5-8 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి అందరు కళ్ళు ముచ్చుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మరొకసారి మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళని స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు జ్ఞాన పాఠం ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు ప్రభా. అదే రీతిగా ప్రభా వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా ప్రభా నీకు నాయన నీ కుమారునైనా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకున్న ప్రభా, మీరు నా నోటిని బోరగా వాడుకుని మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డకు నాయన ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో తండ్రి మాకైతే తెలియదు నాయన. హృదయం అంతరంగిరిగిన దేవుడు ప్రభా, నా నోటి ద్వారా మీరు మాట్లాడండి, మీరే కార్యం జరిగించండి ప్రభా. ఈ కూడుకు నాయన ఆది నుంచి అంతవరకు నా మహిమార్థమై జరిగించుకుని మీరే స్తుతి మహిమగంతా ప్రభావం పొందుకోనమని మా రక్షుడు మీ ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినంతి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే నోవాహు గురించి దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పినదిగా మనం చూసుకుంటున్నాం. అసలు నోవాహు అన్న పేరుకి అర్థము, అసలు ఆ నోవాహు అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మనం ఆదికాండం 5:29 మనం చూసుకున్నట్లయితే, 28:29 చూసుకున్నట్లయితే, లేమేకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతులు కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అనగా నెమ్మది. మనం గమనించినట్లయితే మన పితరుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము గారు ప్రభు ఆజ్ఞకు లోబడకుండా ఆయన చేసిన అవిధేయత వలన ఈ భూమి శపించబడినది. ఆదికాండము 3:17 మనం చూసుకున్నట్లయితే, నేను చదువుతాను దయచేసి గమనించండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటూ గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తప్పలు గచ్చపదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. మన పితరుడైన ఆదాము దేవునికి అవేదేత చూపటం వల్ల, ఆయన వల్ల నేల శపించబడిన వల్ల సరైన పంటలు లేక సారవంతంగా పండక తొప్ప పదలు ముళ్ల పదలు పుట్టించడం వలన వీళ్ళు ఎంతో శ్రమపడి ప్రయాసపడి వాళ్ళకి ఆహారం సమకూర్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి నోవాహు తండ్రి గారైన లేమేకు ఇంతవరకు ఈ 9 తరాలు, అంటే నోవాహుతో 10వ తరం కాబట్టి గడిచిన 9 తరాల వరకు కూడా ఎంతో ప్రయాసపడి మనం ఆహారం సమకూర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా కుమారుడు నోవాహు వల్ల, అంటే ఈ పుట్టిన కుమారుడు వలన, ఇతని వల్ల అయినా నెమ్మది కలిగిద్దేమో, ఇతని వల్ల మనం పడే ఈ కష్టం పోయి మనం నెమ్మదితో జీవిస్తామేమో అన్న అతనికి ఒక తలంపుతో, అతను ఒక ఆలోచనతో తన కుమారుడికి నోవాహు అని పేరు పెట్టెను. అయితే ఆ నోవాహు తన తండ్రి అనుకున్న రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి ఎలా దేవుడి సన్నిధిలో ఎదుగుతూ చెడ్డ తరములో ఉంటూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ తను తండ్రి అనుకున్న రీతిగానే తను నెమ్మది కలిగి జీవించాడు. లెమేకు తనతో పాటు అనేక మంది కుమార్తెలను కుమారులను కన్నా కూడా వాళ్ళందరూ ఆ జలప్రళయంలో మునిగి నశించిపోయారు. కానీ నోవాహు ఒక్కడే తన కుటుంబాన్ని రక్షించుకుని తర్వాత మన తరములో తర్వాత ఆయన తరములో ఆయన ఒక్కడే నెమ్మది కలిగి జీవించాడు. వారి సంతానమే తర్వాత భూమి మీద అభివృద్ధి పొందినదిగా మనం చూస్తూ ఉంటాం. అసలు ఆయన యెహోవా దృష్టి యందు ఎలా కృప పొందాడు, ఆ దేవుని కృప వలన ఆయన ఎలాంటి మేలులు పొందాడు, అదే రీతిగా జలప్రళయం నుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో అన్న విషయాలు మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా చెడు సమూహంలో ఉన్నను దేవునితో కూడా నడిచినవాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే చెడు సమూహంలో ఉన్నను దేవునితో కూడా నడిచినవాడు. మత్తయి సువార్త 24:38 వచ్చిన మనం చూసుకున్నట్లయితే, నోహు దినములు ఎలాగుండెనో మనుషు కుమారుని రాకయు అలాగే నుండును. జలప్రళయముకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరగకపోయిరి. మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు, వాళ్ళు తినుచు త్రాగుచు వాళ్ళు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు నుండిరి, అంతేగాని వాళ్ళకి దైవ భయం లేదు, దేవుని యందు నమ్మకం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా తింటున్నారు తాగుతున్నారు, వాడు పెళ్లికిచ్చుకుంటున్నారు, వారు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇష్టమైన రీతిలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ నోహు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తున్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే 6 మొదటి నుంచి మనం 8 మనం చూసుకున్నట్లయితే, నరులు భూమి మీద విస్తరణ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. మనం ఈ వచనాలు గమనించినట్లయితే మన చరిత్రకారులు అనేక మంది దేవుని కుమారులు అనగా ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న షేతు సంతానము, నరులు కుమారులు అనగా ఆనాడు శపింపబడిన కయ్యూను సంతానముగా చరిత్రకారులు మనకు చెబుతూ ఉంటారు. అయితే పరిశుద్ధంగా జీవించవలసిన షేతు కుమారులు శపించబడిన ఆ కయ్యూను సంతానంలో నుంచి చక్కని వారిని చూసి పెళ్లి చేసుకోవడం వల్ల పరిశుద్ధులైన వారు కూడా అపరిశుద్ధులైపోయి వారి ద్వారా బలాత్కారులు అంటే నెఫీన్లు, మనం చూసుకున్నట్లయితే ఫుట్నోట్లో బలాత్కారులు ఈ భూమి మీద ప్రబరిల్లుతున్నారు. కాబట్టి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. వీళ్ళు సృష్టికర్త అయిన నన్ను మర్చిపోయి వీరు ఇష్టానుసారం తినుచు త్రాగుచు సుఖిస్తూ వీరు చేయకూడదని పనులు వీళ్ళు చేస్తూ వీళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు అపరిశుద్ధంగా జీవిస్తున్నారు అని ఆయన కోపపడినప్పుడు, ఆయన ఒకళ్ళన్నా ఉంటారా అని గమనించినప్పుడు, నోహు ఒకడే ఆ తరంలో పరిశుద్ధంగా జీవించినవాడు, నోహు ఒకడే నింద లేకుండా నీతిమంతుడిగా జీవించినవాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే 9 నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడని ఉండెను, నోహు దేవునితో కూడా నడిచినవాడు. మరి అదే రీతిగా మరి నేటి దినాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే నేడు కూడా అనేక మంది తినటానికి తాగటానికి ధనం సంపాదించుకోవడానికి విశాలమైన భవనాలు కట్టుకుని సుఖంగా గడపడానికి ఆలోచిస్తున్నారు, కానీ దేవుని భయము ఎవరికి లేదు. కాబట్టి అంటున్నారు మనుష్య కుమారుడి సమయంలో ఈ తరం వారు అలాగే పెండ్లికిచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉంటారని చెప్పినట్లు, నేటి దినాల్లో కూడా అనేక మంది దేవుని భయం లేకుండా ఎలాగైనా మోసం చేసైనా సంపాదించాలి, ఎలాగైనా మనం ధనం సమకూర్చుకోవాలి, ఏదో ఒక రీతిగా మనం అందరికంటే బాగా బతకాలని ఆలోచిస్తున్నారు. కాని దేవుడు చూస్తున్నాడు, రేపు దేవుని ఒకానొక సమయంలో మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి, మనం తీర్పు సమయంలో మనం నిత్య నరకా గురించి రక్షించబడాలంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనం లేకుండా నీతిమంతులుగా నిందారాహితులుగా బతకాలని ఏ ఒక్కరు కూడా, ఏదో కొద్ది మంది తప్పితే ఎక్కువ మంది వారి ధనం సంపాదించుకోవడానికి వారి కుటుంబాలు విశాలమైన భవనాల్లో సుఖంగా జీవించడానికే వారు ఇష్టపడుతున్నారు అందుకని అంటున్నాడు. కానీ నోవాగు మాత్రం ఆ చెడు సమూహంలో ఉన్నను కూడా ఆ చెడ్డ అలవాట్లకు లేవు. మరొకటి మనం గమనించుకున్నట్లయితే 500 దాకా నోవాగు పిల్లలు కలగలేదు, కానీ అతను ఏ ఒక్క సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టలేదు. అప్పటికీ అనేక మంది 120 సంవత్సరాలకి 110 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు, కానీ నోహు ఒక్కడే 500 దాకా పిల్లలు లేకుండా జీవించాడు. కానీ అటువంటి సమయాల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి అతను జీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి రెండోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు కఠినమైన పని చెప్పినప్పుడు లోబడి విధేయత చూపినవాడు. ఆదికాండము 6:13-16 మనం గమనించినట్లయితే దేవుడు నోహవుతో సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండినది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారపు మానుతో నీ కొరకు ఓడ చేసుకును, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను, నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 50 మూరల ఎత్తును గలదై ఉండవలెను, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కింద దాన్ని ముగించవలెను, ఓడ తలుపు దాని పక్కన ఉంచవలెను, క్రింద అంతస్తు 2 అంతస్తు 3 అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నోవాహు సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, ఈ భూమితో ఈ భూమి మీద సమస్త జనులను నేను నాశనం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నీవు నీ కొరకు ఒక ఓడ చేసుకో అని చెప్పినప్పుడు ఆ ఓడ ఎంత ఉందండి, 300 మూరల పొడుగును 80 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉన్నది. అది మనం చూసుకున్నట్లయితే 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు కలదై ఉంటది. అంటే సుమారు నేడు దినాల్లో మనం చూసుకున్నట్లయితే దాని సుమారు ఎత్తు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అంతస్తులు అంత ఎత్తులో ఉండవచ్చు. అయితే దాన్ని చూసి నోవాహు బడిపడ్డా, అయ్యో నేను ఒక్కడనే ఇంత పెద్ద పని నాకు అప్పగించాడు దేవుడు, దీన్ని నేను చేయగలనా లేదా అని ఆలోచించలేదు, భయపడలేదు. కానీ దేవుడు నాకు చెప్పాడు నేను చేయాలి, అది ఎంత కష్టమైనా ఎంత ఇరుకులు ఇబ్బందులైనా నేను ఆ పని చేయాలి అన్న నిశ్చయత కలవాడై ఆ పని ఆ విధంగా కొనసాగించాడు. అదే రీతిగా మనం 19:21 మనం దాకా మనం చూసుకున్నట్లయితే, మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకున్నటకు సమస్త జీవులు అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిని నీవు 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదీయు ఆడదీయు ఉండవలను, నీవు వాటిని బ్రతికించుండుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను వాటి జంతువులు వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను వాటి వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు అన్నింటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు ఇవ్వచ్చును, మరియు తింటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునుము, అవి నీకును వాటికి ఆహారమగనే చెప్పెను. దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క దానిలో 2 వాటిని పవిత్రమైన వాటిని నీ దగ్గరికి చేర్చుకో, వాటన్నిటిని కూడా నీవు ఓడలో వాటి నీతో పాటు ఉంచు, అదే రీతిగా వాటికి నీకు ఆహారము సిద్ధపరచు. అన్ని రోజులు మినిమం 1-2 నెలల పాటు అవన్నీ ఓడలో ఉండాలి, 2-3 నెలల పాటు వాటికి ఆ 3 నెలల పాటు కూడా ఆహారం సమకూర్చు అని దేవుడు చెప్పినప్పుడు వాటికి ఎంతో ఆహారం కావాలి, నేను ఎక్కడ సమకూర్చగలను, నేను ఒక్కడే కదా నాకు ఎవరు సహాయం చేయరన్నా ఆలోచన నాకు రాలేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలి, ఆయన మాటకు లోబడి నేను విధేయత కలిగి ఉండాలి అని దేవుని యందు భయభక్తులు కలగాడు. తను 21:2 చూసుకున్నట్లయితే నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మరి నేటి దినాలు మనం చూసుకున్నట్లయితే దేవుని మాటకు లోబడుతున్నామా, మనం దేవుని చెప్పిన ఆజ్ఞకు లోబడుతున్నామా? ద్వితీయోపదేశ కాండం 10:12-13 మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. మరొకసారి దయచేసి గమనించండి, 13:1 చదువుతున్నాను, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు మీరు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోండి, ఎందుకంటే అది కూడా మీ మేలు కొరకే, నా కొరకు కాదు, మీ మేలు కొరకు దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుడి. ఆ మాట కాక దేవుడు దేవుడని యెహోవా నిన్ను మరేమీ అడుగుచున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నేనిచ్చే ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరిస్తే చాలు, మీరు ఇంకేమి చేయలేదు, అవి రెండు చేస్తే చాలు మీరు మేలుకరమైన జీవితాలు, ఫలభరితమైన జీవితాలు మీరు జీవిస్తారని చెప్పారు. అసలు ప్రభువారు మరణించి పునరుద్ధానమై తిరిగి ఆరోహణమయ్యే ముందు మనకు అసలు ఏం ఆజ్ఞ ఇచ్చారు, మనం ఆ ఆజ్ఞను మనం శిరస వహిస్తున్నావా లేదా మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 28:19-20 మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. దేవుడెక్క మనకి చివరిగా ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆరోహణం అయిపోయారు. అదేంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలను వలనని వారికి బోధించుడి. మనకి ఏం పెద్ద భారం ఏం పెట్టలేదనమాట. నాహువలే అయ్యా, నువ్వు పెద్ద ఒక వాడకట్టు లేకపోతే విస్తారమైన ఆహార పదార్థాలు మీరు సంపాదించి కష్టపడండి అని దేవుడు మనకేం చెప్పలా. మీరు వెళ్లి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి వారిని తండ్రి యొక్క పరిశుద్ధ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిస్మం ఇప్పించండి అన్న ఆజ్ఞే మనకు ఆయన ఆరోహణ అయ్యే ముందు మనకు చెప్పాడు. మరి ఆయన నీ మేలు కొరకు ఆయన దేహోవ కట్టడలను ఆయన ఆజ్ఞల నుంచి ఆయన ఆజ్ఞానుసారము నడుచుకొనడి అన్నాడు. మరి ఎంతవరకు ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాం? దేవుడేం చెప్పట్లా, మీరు ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? మనం ఆజ్ఞ పాటిస్తున్నావా? అందుకని అంటున్నాడు దేవుడే యెహోవా, నీ మేలు కొరకు, ఆయన మేలు కొరకు కాదు, నీ మేలు కొరకు నీవు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడానుసారము నడుచుకోను, అంతే చాలు, దేవుడని నిన్ను ఆ ఒక్కటి తప్పితే నిన్నేది కోరుకోలేదు అంటున్నాడు. కానీ మనం ఎంతమందివి మనం ఆ విషయాలు, అంటే మనం ఎంతమందివి దేవుని సువార్తను, దేవుని మనకి ఏ వాక్యాన్ని అయితే మన చేతిలో పెట్టారో దాన్ని ఎంతమంది మనం వాళ్ళకు బోధించి వారిని బాప్తిసాన్ని మనం బాప్తిసం కొరకు సిద్ధపరుస్తున్నాం. కానీ నోహు మాత్రం ఎంత కష్టమైన పనైనా దేవుని మాటలకు విధేయుడై లోబడి తను ఏ విధంగా ఎలా అయితే దేవుడు ఆజ్ఞాపించాడో అదే రీతిగా యావత్తు చేసినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. మరి మనం ఆ విధంగా ఉన్నామో లేదో మనం ఒకసారి పరీక్షించుకుందాం. అదే రీతిగా మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకు తన సమయమును, తన ధనమును, తన జీవితమును ఖర్చు చేసినవాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకు తన సమయమును, తన ధనమును, తన జీవితాన్ని కూడా ఖర్చు చేసుకున్నవాడు. ఆదికాండము 6:15-16 మనం చూసుకున్నట్లయితే, నీవు దాన్ని చేయవలసిన విధిమిది ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి 3 అడుగు క్రింద దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. దేవుడు చెప్తున్నాడు, ఇందాక మనం చూసుకున్నట్లయితే 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు చేయండి, ఆ ఓడను నీవు చేయము అని దేవుడు చెప్పినప్పుడు తను అసలు ఆ ఓడ అంత, అంటే నేటి దినాల్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి, అన్ని యంత్రాలు మనకు అవకాశం ఉండి, మనకు విస్తారమైన పనివారు దొరుకుతున్నారు, మనకు అన్నీ ఉండి కూడా మనం ఒక 100 అడుగుల పొడవు, ఒక 50 అడుగుల వెడల్పు, ఒక 40 అడుగుల ఎత్తు గల ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. దానికి ఎంతో ధనము మనం వెచ్చించాల్సి వస్తుంది. తనకు దాని కొరకు ఒక 2-3 సంవత్సరాలు ఆ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి దానికోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక 100 అడుగుల అంతస్తు కడతానికే మనకి ఈరోజు క్రేన్స్ ఉన్నాయి. ఒక అంతస్తు ముందు స్టార్ట్ చేయాలంటే క్రేన్తో కింద లోరు తీసి దాని తర్వాత దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అదే రీతిగా మరి ఆ దినాల్లో ఏ ఫెసిలిటీస్ లేవు. ఆ ఓడ సిద్ధపరచాలంటే విస్తారమైన కలప కావాలి, దాన్ని కలపతో పాటు కీలు కావాలి, తర్వాత ఆ ఓడను, ఆ చెక్కను సరిగ్గా ఆ ఓడకు సరైన రీతిలో కట్ చేసుకుని వాటిని తయారు చేయడానికి పనివారు కావాలి. దాని కొరకు పనివారు ఉచితంగా రారు కాబట్టి వారికి ధనం కావాలి. అదే రీతిగా ఆ ఓడ తయారు సిద్ధం చేయడానికి సుమారు నేటి దినాల్లో 2-3 సంవత్సరాలు పడుతుంటే, ఆ దినాల్లో మరి మినిమం నోవాహుతో దేవుడు ఆజ్ఞిచ్చినప్పుడు తనకి సుమారు 500 సంవత్సరాలు అని అనుకోవచ్చు. అది ఆ ఓడ ముగిసి జలప్రళయం వచ్చే సమయానికి నోవాహు వయసు 600 సంవత్సరాలుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. మరి అంటే 500 నుంచి 600 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు తన జీవితం దేవుని కొరకు ఖర్చు చేశాడు. తను తన జీవితంలో తర్వాత నా తరం తర్వాత నా కుమారుడికి నేను ధనం దాచుకోవాలి, లేకపోతే నేను సుఖంగా జీవించాలి అని నోవాహు అనుకోలేదు, కాని దేవుని చెప్పిన విధంగా నేను చేయాలి అన్న ఉద్దేశంతో తను ధనాన్ని పనివారి కొరకు ధనాన్ని వెచ్చించాడు. అదే రీతిగా విస్తారమైన కలప సమకూర్చుకోవడానికి ఆ రోజు ధనం వెచ్చించి ఉంటాడు. అదే రీతిగా 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు దేవుని పని కొరకు తన జీవితాన్ని ఖర్చు చేశాడు. మరి నేటి దినాల్లో మనం ఎలా ఖర్చు అవుతున్నాం దేవుడి కొరకు మనం చూసుకున్నట్లయితే? మరి మనం ఎలా ఖర్చు అవుతున్నాం? మనం ధనం, మన సమయాన్ని, మన జీవితాన్ని దేవుని కొరకు ఎలా ఖర్చు పెడుతున్నాం? మన సమయం దేవుని వాక్యం చదవటానికి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ఆయన సువార్త బోధించడానికి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే ప్రార్థించడానికి ఖర్చు పెడుతున్నావా? మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? లేకపోతే వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ వ్యర్థమైన కాలక్షేపములతో మనం గడుపుతున్నావా? ఒకనొక దినమున మనం ఏ ప్రతి ఒక్క నిమిషం కూడా దేవునికి లెక్కప్ప చెప్పాల్సిన వారిముగా ఉన్నాము. మరి మనం ప్రతి దినము మినిమం రోజుకి దశమ భాగంగా 2.5 గంటలన్న దేవుని కొరకు మనం సమర్పిస్తున్నామా? ఎంతవరకు మనం ఖర్చు చేస్తున్నాం మన సమయాన్ని దేవుని కొరకు? ఎంత మనం వాడబడుతున్నాం? అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మన ధనం, మనం సంపాదించే ధనాన్ని మన సుఖభోగాల కొరకు ఉపయోగిస్తున్నామా? మనం తిరిగి తాగి సుఖించడానికి, మన కుటుంబాలకి తరతరాలుగా కూడబెట్టుకోవడానికి మనం ధనం సమకూర్చుకుంటున్నామా? దేవుని సువార్త పనికి వాడుతున్నామా? లేకపోతే బీదలకు, లేకపోతే అనాథలకు సహాయం చేయడానికి మనం ధనం వాడుతున్నామా? అదే రీతిగా మన జీవితాన్ని ఎలా వాడుతున్నాం? దేవుని సేవ కొరకు సమర్పణ కలిగి మన జీవితాలు మనం సమర్పణ కలిగి ఉంటున్నామా? లేకపోతే మన ఇష్టాను రీతిగా, మన తలంపులతో, మన స్వనీతి ప్రకారం మన ఇష్టాను రీతిగా మనం జీవిస్తున్నామా? మనం చూసుకున్నట్లయితే, అందుకని యేసు ప్రభు వారు మార్కు సువార్త 8:35-37 వచనాలు మనం చూసుకున్నట్లయితే, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? మరొకసారి చదువుతున్నా, దయచేసి గమనించండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? యేసుప్రభు వారు చెబుతున్నాడు, తన ప్రాణాన్ని కొరకు, తన ప్రాణాన్ని రక్షించుకోవడం కొరకు ఎవడైతే తాపత్రపడతాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఎవరైతే సిద్ధపడతారో వారు తన దాన్ని రక్షించుకుంటాడు. కానీ ఒకడు సర్వలోకాన్ని అంటే విస్తారమైన ధన సంపద, లేకపోతే బంధువర్గము, మీకు అనేకమైన సంపాదించుకొని మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మీకేమిటి ప్రయోజనం? ఎందుకంటే మీరు వెళుతూ ఏం తీసుకెళ్లేరు, మన నీతి క్రియలు, మన క్రియలు తప్పితే. అందుకనే అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంతో సంపాదించాడు, అనేక దేశాలు జయించాడు, కానీ తను చిన్న వయసులోనే మరణించే సమయంలో అతను తన పక్క ఉన్న వారితో చెప్తున్నాడు, నేను ఎన్నో దేశాలు జయించాను, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాను, ఎంతో ధనం సమకూర్చుకున్నాను, కానీ నేను రిక్తుడినై నేను వట్టి చేతులతో తిరిగి వెళ్తున్నాను. ఎంత సంపాదించినా అవి నాతో పాటు రావట్లేదు, కాబట్టి నన్ను ఆ భూస్థాపం చేసేటప్పుడు నా చేతులు రెండు బయట పెట్టండి, నా ద్వారానైనా ఈ తరం వారు గాని తర్వాత తరాల వారు గాని మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, చనిపోయి తిరిగి మనం లోకానికి వెళ్లేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్లలేము. కాబట్టి మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించి మన నీతి క్రియలు లేకపోతే మన పాపపు క్రియలే మన వెంట వస్తాయి కాబట్టి ఏమీ రావు అని దేవుడు అక్కడ చెబుతూ, అందుకనే ప్రభువారు చెబుతూ, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికేమి ప్రయోజనము, మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును. నిజంగానేనండి, ఈ లోకంలో మన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇయ్యలేము. ఒకరికి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, సుమారు అతను బ్రతకడు అంటే అతను ఉండవడైతే ఒక 10 లక్షలు ఇవ్వటానికి లేకపోతే 1 కోటి రూపాయలు ఇవ్వటానికి కూడా సిద్ధపడతాడు. కానీ డాక్టర్ ఏమంటాడంటే, మా చేతుల్లో ఏమీ లేదు, దేవుని చిత్తము, బ్రతికితే బ్రతుకుతాడు లేకపోతే లేదు, డబ్బుతో ప్రాణాన్ని నిలబెట్టలేము అని చెప్తాడు. కాబట్టి అంటున్నాడు, మీ మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఇచ్చిన ఈ విలువైన ప్రాణాన్ని, ఈ జీవితాన్ని ఆయన కొరకు వినియోగిస్తున్నామా? ఆయన కొరకు మనం ఖర్చు అవుతున్నామా? కానీ నాహు దేవుని మాటకి విధేయత కలిగి దేవుని కొరకు తన ధనాన్ని, తన సమయాన్ని, తన జీవితాన్ని కూడా ఖర్చు చేశాడు. కాబట్టే తను దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు. నాలుగుగా మనం చూసుకున్నట్లయితే, రాబో దేవుని ఉగ్రతను గురించి బోధించిన వాడు. మరొకసారి దయచేసి గమనించండి, నాలుగవదిగా మనం చెబుతున్నాను, రాబో దేవుని ఉగ్రతను గురించి బోధించిన వాడు. 2 పేతురు రాసిన 2 పత్రిక 2 అధ్యాయము 5 వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నాహును మరి 7 గురిని కాపాడెను. మరి ఇంకసారి దయచేసి గమనించండి, చదువుతున్నాను, ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నాహును మరి 7 గురిని కాపాడెను. ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే అక్కడ నోవాహు, నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 గురును కాపాడెను. నోవాహు ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మన రాకడ తర్వాత, మన పోకడ తర్వాత కానీ, ఆయన రాకడ తర్వాత కానీ మనందరము ఒకనొక సమయంలో విమర్శ దినమున లేకపోతే విమర్శ సమయమున మనం ఆయన సన్నిధిలో నిలవబడి మనం లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాము. ఆ సమయాల్లో ఒకవేళ నోవాహు తన తరములో వారికి, అయ్యా రాక దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది, మీరు చెడ్డగా ఉన్నారు, మీరు మార్చుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి, అప్పుడే మీరు కాపాడగలుగుతారు, మీరు రక్షించగలుగుతారు అని ఒకవేళ నోవాహు చెప్పకొకరిని ఉన్నట్లయితే, తను ఆ విమర్శ దిన సమయంలో అప్పుడు తన తోటి ఉన్న వారందరూ, అయ్యా నోవాహు, అయ్యా తండ్రి దేవా, ఇదిగో ఈ నోవాహుకు నీవు చెప్పావు, మరి ఈ నోవాహు మాకు చెప్పలేదు, మాకు చెప్పుంటే మేము వినేవారమేమో, మేము మనసు మార్చుకునేవారమేమో, కాబట్టే ఇతను మీద ఒక నేరేపుతున్నాం, నేరస్థాపన మేము చేస్తున్నాం, ఒక నిన్న మోపుతున్నాం. ఆనాడు నీవు నోవాహుకి మీరు చెప్పినప్పుడు నోవాహు మాకు చెప్పినట్లయితే మేము మారేవాళ్ళమేమో, మేము మా మనసు మార్చుకొని మీ ఎందు భయభక్తులు కలిగి కొంతమందిమైనా ఆ ఓడలో ప్రవేశించేవారమేమో అన్న నేరం తన మీద మోపుతారు అన్న భయంతో, అదే రీతిగా దేవుడు చెప్పిన మాటకి విధేయుడై అతను నీతిని ప్రకటించెను. ఆ నీతిని ప్రకటించాడు కాబట్టి తను, తనతో పాటు తన 3 కుమారులు, తన భార్య, తన కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించినట్లుగా మనం గమనిస్తాం. మనం చూసుకున్నట్లయితే మరి నోవాహు చూసి, నోవాహు ఇంతవరకు సరైన వర్షాలు లేవు అంటే ఆ రోజు అని ఉండొచ్చు అక్కడ ప్రజలు, అయ్యా నోవాహు ఏంది విస్తారమైన వర్షం రావటం ఏంది, మనం మునిగిపోవటం ఏంది, మన ఆస్తులన్నీ కొట్టుకుపోవటం ఏంది, మనం చనిపోవటం ఏంది, ఎప్పటికి సరైన వర్షం లేక భూమి నెరలిచ్చున్నది, సరైన పంటలు లేవు, మనం సరిగ్గా జీవించడానికి మనం కష్టపడుతుంటే నువ్వు విస్తారమైన వర్షం రావటం ఏంది, మనం మునిగిపోవటం ఏంది, మనం చనిపోవటం ఏంది, చాలా సేవలు లేవయ్యా అని తనను అపహసించి హేళన చేసి ఉంటారు. కానీ నోహు అవన్నీ కూడా పట్టించుకుని ఉండకపోవచ్చు. దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను వీరికి చెప్పాలి, లేకపోతే ఆ విమర్శ దినమున, లేకపోతే ఆ విమర్శ సమయమున నేను ఒక నింద, నా మీద ఒక నింద మోపుతారు, అప్పుడు నేను ఆ నిందకు బాధ్యుడు నేనవుతాను, ఒక తప్పుకు నేను బాధ్యుడు అవుతాను. కాబట్టి నేను ప్రకటించాలి అన్న భారంతో ఆ నీతి సువార్తను ప్రకటించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. మరి మనం విమర్శ దిన సమయమున మనుషులు మన మీద నేరారోపణ చేయకుండా ఆ రక్షణ సువార్తను, మనం పొందిన రక్షణను, మనం పొందిన ఆ శుభ వర్తమానాన్ని మనం ఎవరికైనా తెలియపరుస్తున్నావా? లేకపోతే మనమే నేను నాకు వస్తుందే చాలే, నేను సుఖంగా ఉంటే చాలే, నేను చర్చికి వెళ్తే చాలే, నేను ఆ రక్షణ ఆనందాన్ని నేను అనుభవిస్తే చాలే అనుకుంటున్నామా? లేకపోతే మనం చూసి మనల్ని ఏమనుకుంటారో, మనం చెబితే వాళ్ళు వింటారో వినరో, లేకపోతే మనల్ని కూడా ఆనాడు నోహును అపహసించినట్టు అపహసించి హేళన చేస్తారేమో అన్న సిగ్గుతో, భయంతో, పిరికితనంతో మనం సువార్త ప్రకటించకుండా, ఈ సువార్త పని మనది కాదు, దీనికి ప్రత్యేకంగా సేవకులు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తారులే అని మనం భ్రమపరుచుకుంటూ మనం తప్పుకొని తిరుగుతున్నామా? దయచేసి ఒకసారి గమనించుకుందాం. అందుకనే మత్తయి సువార్త 12:41 వచ్చిన మనం చూసుకున్నట్లయితే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు శాస్త్రులు పరిశీలి యేసు ప్రభు వారిని చూసి, అయ్యా ఒక సూచక్రియ చేయి, అప్పుడు మేము నమ్ముతాం, అప్పుడు మేము రక్షణ పొందుతాం అని చెప్పినప్పుడు, అప్పుడు చెప్పు యేసు ప్రభు వారు అంటున్నారు, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరముతో, అంటే మీ మీద నిలవబడి, మీతో పాటు నిలవబడి, విమర్శ సమయమున నినివే వారు మీ మీద నేరస్థాపన చేతురు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని చెప్తున్నాడు. అందుకని యేసుప్రభు వారు చెప్తున్నాడు, అక్కడ యోనా కంటే గొప్పవాడినైనా నేను మీకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాను, కానీ మీరు వింటలేదు, మీరు మారు మనసు పొంది రక్షణ పొందట్లేదు. కాబట్టి మీ మీద ఆ నినివే ప్రజలు ఒక నేరాపణ చేస్తారు, మీరు మీ మీద ఒక నింద మోపుతారు అని యేసుప్రభు వారు చెప్పారు. అదే రీతిగా మన మీద కూడా రేపు మన పోకడ కానీ ఆయన రాకడ కానీ వచ్చిన తర్వాత విమర్శ దినమున, విమర్శ సమయాన మనం అందరం కూడా నిలబడినప్పుడు మన పొరుగువారో, లేకపోతే మన స్నేహితులు, మన బంధువులు అనేక మంది నిలబడి, అయ్యా నీవు రక్షణ పొందేవు కదా, ఆ నీతి సువార్తను, లేకపోతే ఆ రక్షణ సువార్తను మాకు చెప్పేవా, నీవు దేవుని గురించి మాకు బోధించావా, అయ్యా వీరు మాకు చెప్పలేదు, ఇతను నింద మోపుతున్నాము, ఇతను చెప్పుంటే నేను మారేవాడినేమో, ఇతను ఆ రక్షణ సువార్త నాకు బోధించే నేను మారు మనసు పొంది రక్షణ పొందేవాడినేమో, కానీ ఇతను చెప్పలేదు, అందుకని ఇతని మీద నేను ఒక నింద మోపుతున్నాను అని వారు మన మీద నింద మోపేవారిలాగా ఉన్నారా? మనం ఆ నింద పొందేవారిలాగున్నామా? లేకపోతే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారిని అందరికీ మనం ఆ రక్షణ సువార్తను, ఆ శుభ వర్తమానాన్ని తెలియపరిచి వారిని కూడా దేవునిలో నడిపించే వారిలాగా ఉన్నామా? దయచేసి మనం ఒకసారి గమనిద్దాం. అందుకనే యేసుప్రభు అంటున్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి, అంటే నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో, నీవెలా నీవు సుఖంగా శాంతి సమాధానాలతో జీవించాలనుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించు, వాడు కూడా నిత్యము సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటే వాడికి శుభవర్తమానాన్ని ప్రకటించు, అప్పుడు వాడు కూడా ఆ నిత్య రాజ్యానికి వారసుడవుతాడు. అందుకనే ఆ నింద, ఆ నేరారోపణ మన మీద చేయకుండా ఉండాలంటే ఆ రక్షణ సువార్తను, మనం పొందుకున్న రక్షణ కార్యాన్ని అనేక మందికి చెప్పి మనం ఆ విమర్శ సమయాన దేవుని యందు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఆయన బహుమానాలు పొందుకునే వారిలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఐదోదిగా దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకుని మరణం నుండి అతనిని, అతని కుటుంబమును రక్షించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 మనం చూసుకున్నట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్ద యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందెను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యో నేను ఆత్మరూపిగానే వెళ్లి నోహు ద్వారా వీళ్ళందరికీ ప్రకటించాను. వీరందరికీ ప్రకటిస్తున్నారు కానీ వీరు విననొల్లని ప్రజల్లాగా, వీళ్ళు కఠినమైన హృదయముతో మందం కలిగిన చెవులతో వీరు వినలేకపోతున్నారు, వీళ్ళు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కాబట్టి వీరిని జ్ఞాపకం చేసుకోకుండా నోహు విన్నాడు, దేవుని చెప్పిన రీతిగా ఒక ఓడను సిద్ధపరిచాడు, ఆయన చెప్పిన విధంగానే సకల జంతువులన్నింటినీ పశుపక్ష్యాదులన్నింటినీ ఆ ఓడలోకి సిద్ధపరిచాడు. వాటికి కావలసిన ఆహారాన్ని అతను సిద్ధపరిచి ఎంతో శ్రమైన ఓర్చుకొని నిరీక్షణతో తన సమకూర్చాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనును, అతనితో పాటు తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 7:11-13 మనం చూసుకున్నాం, 16-23 మనం చూసుకున్నట్లయితే ప్రవేశించిన వన్యు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదీయు ఆడదీయు ప్రవేశించును. అప్పుడు యోహు ఓడలో అతన్ని మూసివేసెను. దేవుడు ఎప్పుడైతే వీరందరూ ఓడలోకి వెళ్లారో వాళ్ళందరినీ మూసివేసి వారందరికీ ఆ జలపడల నుంచి రక్షించి ఆ నీటి ద్వారా వారి నాశనం అయిపోకుండా వారిని రక్షించడానికి జ్ఞాపకం చేసుకుని వారిని లోపల పెట్టి తలుపు మూసివేశాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన 1 పత్రిక 21 చూసుకున్నట్లయితే దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి రక్షణ పొందుతున్నామా? లేకపోతే ఏదో నమ్మేమో అన్న భ్రమలో ఉండి రక్షణ పొందాములే, ఏదో నీటిలో మునిగి మనం బాప్తిసం పొందాములే అన్న తలంపులతో మనం ఉండి మనం ఆ నిత్య నాగరికాగ్ని పాత్రులుగా ఉన్నామా? మనం రక్షించబడకుండా మన కుటుంబాలను కూడా రక్షణ మార్గంలోకి నడిపించే వారిలాగా ఉన్నామా? వారిని కూడా నిత్య నరకాగ్నికి పాత్రులుగా చేసేవారిలో ఉన్నాగా మనం దయచేసి గమనిద్దాం. అందుకనే మనం చూసుకున్నట్లయితే ఈ 5 అంశాలు మనం చూసుకున్నట్లయితే నోహు ఇట్లాగా ఆయన దేవుడు చెప్పిన విధముగా చేసి ఆయన దృష్టిలో కృప పొందాడు. కాబట్టి ఆ ప్రళయం నుంచి, ఆ జల ప్రళయం నుంచి తన కుటుంబాన్ని తను రక్షించబడి తర్వాత నూతన సృష్టికి కారకుడయ్యాడు. మరి మనం ఎలా ఉన్నామో మనం ఒకసారి మనం గమనించుకుందాం. విన్న వాక్యాన్ని ప్రకారం మనం ఒకసారి పరిశోధించుకుందాం. నా చెడు సమూహంలో ఉన్నను దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు. కానీ మనం ఈ చెడ్డ సమూహంలో ఉండి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు కఠినమైన పని చెప్పినప్పుడు నోహు దేవునికి లోబడి విధేయత కలిగి దేవుని చెప్పిన పనిని భయభక్తులతో సంపూర్తిగా సిద్ధం చేశాడు. మరి మనము ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, సమస్త జనులను నాకు శిష్యులుగా చెప్పండి, నేను ఏదైతే మీకు చెప్పానో అదే వారికి బోధించండి, వారిని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంలో వానికి బాప్తిసం ఇప్పించండి అని చెప్తే మనం ఆ పనినన్నా మనం చేస్తున్నామా? అదే రీతిగా నాహు తన సమయాన్ని, తన ధనాన్ని, తన జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేసి తనను, తనతో కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా? వ్యర్థంగా ఖర్చు పెడుతున్నామా? లేకపోతే మన ధనాన్ని మనం తిని తాగి సుఖించడానికి ఖర్చు పెడుతున్నామా? లేకపోతే మన జీవితాలకు తరతరాలు సంపడేలాగా సమకూర్చుకుంటున్నామా? లేకపోతే మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం సుఖిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా? దయచేసి గమనించుకుందాం. అదే రీతిగా 4గా మనం చూసుకున్నట్లయితే దేవుని ఉగ్రతను బోధించి తన తరములో నిందారహితుడిగా విమర్శ దినమునందు దేవుని ఎదుట బహుమానం పొందేవారిలాగా నోహు ఉన్నాడు. మరి మనము విమర్శ సమయమున దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటున్నామా? లేకపోతే నిందను మోసేవారిలాగా ఉండి తలదించుకొని ఆయన ముందు నిలబడి నేరారోపణ మన మీద ఆరోపించబడినప్పుడు సిగ్గుపడేవారి లాగా ఉన్నామా? ఐదో రీతిగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని రక్షణను మనము కలిగి ఉన్నాము.